దేవుని రాజ్యం అంటే ఏమిటి? డిజైరింగ్ గాడ్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు మరియు బోధకుడు అయిన జాన్ పైపర్ గారితో ఇంటర్వ్యూ. రాజ్యము అనేది యేసుప్రభు యొక్క బోధలలో అతిపెద్ద అంశము. రాజ్యము అనే పదం ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ అనే ఇంగ్లీష్ బైబిల్లోని సువార్త పుస్తకాలలో 120 సార్లు ప్రస్తావించబడింది. అయితే కొత్త నిబంధనలోని మిగతా పుస్తకాలలో రాజ్యము అనే పదం 34 సార్లు మాత్రమే ప్రస్తావించబడింది. యూకే నుండి క్రిస్టోఫర్ అనే వ్యక్తి ఇలా రాస్తున్నాడు, పాస్టర్ జాన్ పైపర్ గారు ఎంతో అద్భుతంగా ఉన్న ఏపీజే అనే పాడ్కాస్ట్ను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు. పూర్తిగా అపరిచితులైన నాలాంటి వ్యక్తులు అడిగే సంక్లిష్టమైన ప్రశ్నలకు కూడా జవాబులు చెప్పడానికి మీరు అంతగా ప్రయత్నం చేయడం చూసి నేనెంతో ఆశ్చర్యపోయాను. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, కేవలం మత్తయి సువార్తలోనే రాబోయే రాజ్యాన్ని గురించి బోలెడన్ని వచనాలతో నిండి ఉంది, కానీ అపొస్తలుల కార్యములు మొదలుకొని పత్రికల వరకు చూస్తే రాజ్యముల గురించిన ప్రస్తావన చాలా తక్కువగా కనబడుతుంది. కాబట్టి దేవుని రాజ్యము అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే సంఘమేనా, లేక అంతకంటే పెద్దదేదైనా ఉందా? ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలు నేను వింటున్నాను. మొదటిగా, దేవుని రాజ్యమంటే ఏంటి? రెండవదిగా, యేసుప్రభు యొక్క బోధనలలో దాని గురించి ప్రత్యేకంగా దృష్టి నిలిపి దాని గురించి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు, కానీ కొత్త నిబంధన పత్రికలలో చూస్తే దాని గురించి అంత ప్రాధాన్యత, ప్రత్యేకత ఎందుకు కనబడదు? ఈ ప్రశ్నలన్నిటికీ నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఏలుట మరియు పరిపాలించుట. దేవుని రాజ్యము అనే మాట ఎన్నో విధాలుగా ఉపయోగించినప్పటికీ అర్థవంతముగా అనిపించే విధంగా నేను చెప్పగల అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్లో రాజ్యము అనే పదానికి ఉన్న ప్రాథమికమైన భావము ఏదనగా దేవుని పరిపాలన. ఇది ప్రజలకు మరియు ప్రదేశానికి వర్తించేది కాదు. రాజ్యము ఒక ప్రదేశాన్ని నియమిస్తుంది, ఒక జనాన్ని నియమిస్తుంది, కానీ దేవుని రాజ్యము అనేది ప్రదేశానికి మరియు ప్రజలకు పర్యాయపదం కాదు. సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన రాజు ద్వారా దేవుని రాజ్యమును అత్యంత మహిమాన్వితముగా బయలుపరచుటకు దేవుడు నిర్ణయించాడు. ఉదాహరణకు 103వ కీర్తన 19వ వచనాన్ని చూడండి, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు, ఆయన అన్నిటిమీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. రాజ్యము అనే పదానికి ప్రాథమికమైన అర్థం ఏలుట అని మీరు చూడొచ్చు. ఆయన ప్రదేశాన్ని, ఆయన రాజ్యము ఏలుతుంది అని దాని అర్థం కాదు. కానీ దేవుని పరిపాలన లేదా ఏలుబడి అనేది అన్ని విషయాలను నియంత్రిస్తుంది అని దాని అర్థం. ఈ విశ్వం యొక్క సింహాసనం మీద ఆయన రాజుగా ఆసీనుడైయుండి, రాజుగా ఆయన ఏలుబడి, ఆయన రాజ్యము మరియు ఆయన పరిపాలన సమస్త విషయాలను నియంత్రిస్తుంది. బైబిల్లో రాజ్యము అనే పదానికి ప్రాథమికమైన అర్థము ఏదనగా, రాజుగా దేవుడు ఏలుబడి చేయుటయు, ఆయన పరిపాలన, ఆయన క్రియలు, ఆయన ప్రభుత్వము, ఆయన సార్వభౌమత్వము. పాపులను రక్షించుట. తన కొరకు ఒక జనమును రక్షించుకుని ఆ జనము కొరకు లోకమును నూతనపరిచి వారి పక్షముగా రక్షణ మరియు విమోచన కార్యమును జరిగించే విధంగా రాజ్య పరిపాలన చేయటం అనేది ఈ లోకంలో దేవుని సంకల్పం. ఈ కారణం చేత రాజ్యము రావడం అనేది కొత్త నిబంధనలో సువార్తగా చెప్పబడింది. ఈ ప్రపంచంలోనికి రక్షణకరమైన ఆయన పరిపాలనను స్థాపించుటకు యేసునందు మరియు యేసు ద్వారా దేవుడు రాజుగా వస్తున్న విధానం నూతన మార్గం. పాపం, సాతాను మరియు మరణం మీద విజయం పొందుట ద్వారా మొట్టమొదట మానవుల హృదయాలలో, ఆ తర్వాత ఒకరితో ఒకరు కలిగి ఉన్న సంబంధాలలో ఆయన పరిపాలనను స్థాపించుటకు ఆయన వచ్చాడు. ఆ తర్వాత ఆయన రాజ్యము అభ్యాసము చేసుకునుట ద్వారా ఈ లోక సంబంధమైన రాజ్యమునకు కాక ఆయన రాజ్యముకు లోబడి జీవించే ఒక జనమును తన కొరకు సమకూర్చి వారిని సమాజముగా చేశాడు. ఆ తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశమును సృష్టించడం ద్వారా రెండవ రాకడలో క్రీస్తు తన పరిపాలనను సంపూర్తి చేస్తాడు. ఇప్పటికే ఉంది, కానీ ఇంకా లేదు. సువార్తలలో యేసుప్రభు రాజ్యముల గురించి బోధించిన తన బోధలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, రాజ్యము ప్రస్తుతం ఉన్నది, అంతేకాదు భవిష్యత్తులో కూడా రాబోతుంది. పరలోక రాజ్యం మీ మీద ఉంది అని ఆయన చెప్పిన మర్మము ఏంటంటే, సంపూర్తి చేయబడలేదు కానీ ప్రస్తుతము మాత్రం మన మధ్య ఉన్నది. ఉదాహరణకి, రాజ్యాన్ని గురించి భవిష్యత్తు కోణాన్ని ప్రభువు నేర్పిన ప్రార్థనలో చూడగలం. నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యాన్ని తీసుకురా ప్రభువా, మేము ఆశిస్తున్న విధంగా నీ రాజ్యం ఇక్కడ లేదు, నీ రాజ్యాన్ని తీసుకురా ప్రభువా. మానవుల జీవితంలో, నా జీవితంలో, ఈ లోకంలో నీ పరిపాలన పూర్తిగా తీసుకురా ప్రభువా అని ప్రతిరోజు మనం ప్రార్థించాలి. సిలువ వేయబడి పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క ప్రభుత్వము ప్రస్తుతము ఉద్ఘటన మరియు ప్రాధాన్యతను పొందవలసి ఉన్నది. ఆయన యెరూషలేముకు సమీపంగా ఉన్నప్పుడు దేవుని రాజ్యము వెంటనే వస్తుందని ప్రజలు అనుకున్నారు. కాబట్టి లూకా సువార్త 19:11 యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. అది వెంటనే రాదని యేసుప్రభుకి తెలుసు. దేవుని రాజ్యం వెంటనే ప్రత్యక్షము కాదు, కానీ పదే పదే యేసుప్రభు ఇలా అన్నాడు, పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించియున్నది. వాస్తవానికి లూకా సువార్త 19:20 ఇంకా స్పష్టంగా ఉంది, అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. దీనికంటే మరీ స్పష్టంగా లూకా సువార్త 17:21 చెప్పబడింది, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది, ఇంకా రాలేదు, ఇప్పటికే ఉంది అని రెండు విధాలుగా దేవుని రాజ్యం గురించి ఎలా చెప్పగలము? అది రాబోతుంది, దాని గురించి ప్రార్థన చేయండి. అది ఇంకా రాలేదు, అది వెంటనే రాదు, కానీ మీ మధ్యలోనే ఉంది, మీ మీద ఉంది, మీకు సమీపంగా ఉంది అని ఆయన చెప్పాడు. ఈ విధంగా ఎలా చెప్పగలడు? దీనికి జవాబు ఏంటంటే, దేవుని పరిపాలననే దేవుని రాజ్యము. ఒక జనమును విమోచించటం, రక్షించటం అనే పనిని ఈ లోకంలో దేవుడు సార్వభౌమముగా చేసి భవిష్యత్తులో ఆ కార్యమును తన ప్రజలను మరియు విశ్వమంతటిని సంపూర్ణంగా నూతనపరచటం అనేది సంపూర్తి చేస్తాడు. సిలువ కోసం సింహాసనాన్ని వర్తకము చేయటం, దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యము అనే పదజాలము యేసుప్రభు బోధలలో ప్రాముఖ్యమైనది మరియు స్పష్టముగా బోధించబడిన విషయం. కానీ పత్రికలలో ఎందుకు తక్కువగా బోధించబడింది అని అడిగితే దీనికి మనం ఎలా జవాబు చెప్పాలి? నా సలహా ఇది, యేసుప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో సున్నితమైన ఈ రెండిటి మధ్యలో జీవించాడు. తాను దేవుని కుమారునిగా మరియు నిజమైన రాజుగా తన అసలైన ఉనికిని తెలియజేసుకోవడం అనేది ఒక కోణం అయితే, తాను ఈ భూమి మీద రాజుగా చేయబడటానికి బలవంత పెట్టబడకుండా తనను తాను మరుగు చేసుకునుట మరొక కోణం. వారు వచ్చి ఆయనను రాజుగా చేయడానికి సిద్ధమైపోయారు. వారు చూసిన దానిని ఎవరితోనూ తెలియజేయవద్దని యేసుప్రభు కొంతమందితో పదే పదే చెప్పిన విషయం మీకు గుర్తుంది కదా? ఎందుకంటే వారు అలా చెప్తే యోహాను 6:6 జరిగినట్టుగా రాజసింహాసనంపై ఆయనను బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన రాజరికము యొక్క స్వభావాన్ని అపార్థం చేసుకోవడం ప్రబలి రాజకీయ తిరుగుబాటు మొదలయ్యే ప్రమాదముంది. ఆయన వచ్చింది దానికోసం కాదుగాని సిలువ మీద మరణించటానికే వచ్చాడు, అందుకోసమే ఆయన వచ్చాడు. ఇప్పుడే సింహాసనం అధిష్ఠించడానికి రాలేదు, కానీ మరణించడానికి వచ్చాడు. సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా మాత్రమే ఆయన రాజుగా ఉంటాడు. ఆయన శిష్యులకు కూడా ఇది అంతగా అర్థం కాలేదు. పునరుద్ధానుడైన వ్యక్తే ప్రభువు. ఆయన ఈ భూమి మీద జీవించిన కాలంలో వారు అర్థం చేసుకోలేని విషయాన్ని ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులు ఎంతో స్పష్టంగా అర్థం చేసుకున్నారు. సిలువ వేయబడి పునరుద్ధానుడైన రాజులో దేవుని రాజ్యము అత్యంత మహిమకరంగా బయలుపరచబడింది. పునరుత్థానానికి ముందు మరియు పునరుత్థానానికి తర్వాత ఎంతో వ్యత్యాసం కనబడుతుంది. అయితే యేసుప్రభు ఈ భూమి మీద జీవించిన కాలంలో దేవుని రాజ్యం గురించి ఏం బోధించాడు అనే దాని యొక్క ప్రాముఖ్యత ఏమాత్రం తక్కువ కాలేదు. కానీ వారి అవగాహన మారింది. సిలువ వేయబడి పునరుద్ధానుడైన ప్రభు మీద అది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత నిలుపుతుంది. యేసు ప్రభువయ్యున్నాడు అనే మాట రాజు వచ్చేశాడు అనే మాటకు పర్యాయపదంగా పత్రికలలో వాడబడింది. పత్రికలలో ఎంతో స్పష్టంగా మరియు కొత్తగా ఉద్ఘటించబడిన విషయం ఇలా వెల్లడి చేస్తుంది, యేసు ప్రభువయ్యున్నాడు. వాస్తవానికి పదే పదే అడిగితే నేను ఈ విధంగా చెప్తాను, రాజ్యము వచ్చేసింది అనేది యేసు ప్రభువయ్యున్నాడు అనేదానికి పర్యాయపదంగా ఉంది. దీనిని మరొక విధంగా చెప్పాలంటే యేసు ప్రభువయ్యున్నాడు అనేది పత్రికలలో రాజ్యమునకు పర్యాయపదంగా వాడబడింది. పరిపాలన రాజు వచ్చేశాడు. ఆయన వచ్చేశాడు అనేది మాత్రమే కాదుగాని ఆయన వస్తాడు అనేది కూడా అంతే నిజం. దేవుని రాజ్యానికి మన జీవితంలో ప్రాధాన్యత ఇచ్చినప్పుడల్లా మనం చాలా మంచి పని చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. సంఘములో మరియు లోకంలో యేసు యొక్క పరిపాలన గురించి అపొస్తలులు బోధించి అన్వయించినట్లుగా మన బోధ కూడా ఉండేలా చూసుకోవాలి. సిలువ వేయబడి పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క ప్రభుత్వము నేటి బోధలలో నొక్కి వక్కానించబడాలి.